గ్రంథరా శ్రీమద్ భాగవతానికి శ్రీల ప్రభుపాదకి ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం మొదటి స్కందం 9వ అధ్యాయం 1వ శ్లోకం. సూత ఉవాచ ఇతి భీత ప్రజాద్రోహాత్ సర్వధర్మ వివిత్సయ తతో వినశనం ప్రాగాద్యత్ర దేవ వ్రతోపతత్. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి శ్రీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. సూత గోస్వామి పలికిన కురుక్షేత్ర రణమున అపార జనమును వధించినందులకు భీతి చెందిన ధర్మరాజు అంతటా యుద్ధస్థలికి వెళ్ళెను. అచ్చట శరతల్పగతుడైన భీష్మదేవుడు ప్రాణములు వీడుటకు సిద్ధముగానుండెను. భాష్యం: శ్రీకృష్ణ భగవానుడు వాంఛించినట్లుగా భీష్మదేవుడు విద్యుక్త ధర్మములకు సంబంధించిన పలు విషయములపై ఈ 9వ అధ్యాయమున ధర్మరాజునకు ఉపదేశములు కావించను. అంతేగాక అతడు ఈ మృత్యుమయ జగము నుండి వెడలిపోవు సమయమున తన అంతిమ ప్రార్థనలను శ్రీకృష్ణ భగవానునకు అర్పించి భౌతిక కర్మ బంధముల నుండి ముక్తుడు కాగలడు. తాను కోరినట్లుగా తన భౌతిక దేహమును త్యజించగల శక్తిని భీష్ముడు కలిగి ఉండెను. అదేవిధముగా శరతల్పముపై పరుండుట కూడా అతని ఇచ్ఛానుసారమే జరిగింది. మహాయోధుని ఈ విధమైన నిర్యాణ విషయము పలువురు సమకాలీన శ్రేష్ఠ జనులను ఆకర్షించెను. అంతటా వారందరూ ఆ మహాత్ముని ఎడ తమకు గల ఆదరమును గౌరవమును ప్రేమను వ్యక్తము చేయుటకై అచ్చట సమకూడిరి.
నమస్తే సారస్వతీదేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవంతాది గౌరవ భక్తవృంద, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఇదివరకు మనం 8వ అధ్యాయం చూసాం. కుంతిదేవి యొక్క ప్రార్థనలు మరియు పరీక్షితుడిని రక్షించడం. ఇది 9వ అధ్యాయం ఏమిటంటే, శ్రీకృష్ణ భగవాను సమక్షమున భీష్ముడు తన యొక్క శరీరాన్ని వదిలేయడం. అయితే 8వ అధ్యాయం చివరిలో అంటే ధర్మరాజు యుధిష్ఠిరుడు బాధపడుతూ ఉన్నాడు, నా వలన ఎంతోమంది మరణించారు, యుద్ధం అంతా కూడా నేను కేవలం ఈ యొక్క రాజసింహాసనం మీద కూర్చోవడం కోసమే ఇంత యుద్ధం జరిగింది, అనేక మంది మరణానికి నేను కారకుణ్ణయ్యాను అని బాధపడుతూ ఉన్నాడు. అది ఎందుకు అలా జరిగిందంటే ప్రభుపాదులు వారు ఈ శ్లోకం భాష్యంలో కూడా చెప్తున్నారు. అది ఎందుకు ఆ విధంగా జరిగిందంటే కృష్ణుడి యొక్క ఇచ్ఛానుసారమే అదంతా జరిగింది. తిరిగి యుధిష్ఠిరుడికి భీష్మదేవుని ద్వారా ఈ యొక్క విద్యుక్త ధర్మాల గురించి బోధింపబడాలి అనేది కృష్ణుడి యొక్క నిర్ణయం. కేవలం ధర్మరాజు వినడమే కాదు, ఆ కాలంలో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైతే మిగిలి ఉన్నారో యుద్ధంలో, యుద్ధం అయిన తర్వాత ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళందరూ కూడా భీష్ముడి ద్వారా ఏదైతే చెప్పబడుతుందో విద్యుక్త ధర్మాల గురించి, మనిషి అసలు ఏమి చేయాలి, ఏమి లక్ష్యమై ఉండాలి అనేది, అదంతా కూడా వాళ్ళు వినాలనేది కృష్ణుడి యొక్క ఆలోచన అన్నమాట, కృష్ణుడి యొక్క ప్రణాళిక ఇదంతా. కాబట్టి ఆ విధంగా అది యుధిష్ఠిరుడు భీతిల్లడం బాధపడడం అనేది జరిగింది. ఇక్కడ ఈ శ్లోకంలో చూసినట్లయితే కురుక్షేత్ర రణమును అపార జనమును వధించినందుకు భీతి చెందిన ధర్మరాజు అంతటా యుద్ధస్థలికి వెళ్ళాడు. చూడడానికి ఒకసారి అసలు ఏ విధంగా అసలు ఎంతమంది పోయారు, అసలు నేను ఎంత కారణమేనని, అసలు ఏమిటి పరిస్థితి అనేది ఒకసారి యుద్ధస్థలికి వెళ్ళి అచట శరతల్ప గతుడైన అంటే బాణాల పైన బాణాలతో కూడిన ఒక పరుపు పైన భీష్ముడు ప్రాణాలు వదిలేయడానికి తన శరీరం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఇక్కడ మనం ఏం చూడవచ్చు, భీష్ముడికి ఇచ్ఛామరణం ఉంది. ఎందువలన అంటే తన తండ్రి యొక్క కోరికని తీర్చాడు కనుక. ఏ విధంగా తను బృహద్వ్రతాన్ని స్వీకరించాడు అంటే, బృహద్వ్రతం అంటే అన్నిటికంటే పెద్ద వ్రతం బృహద్, అదేమిటంటే తన జీవితాంతం ఇంకా వివాహం ఆడకుండా ఉండడం, నైష్టిక బ్రహ్మచారిగా ఉండడం, దాన్ని బృహద్వ్రతం అంటారు. తండ్రి యొక్క ఆనందం కోసం అంత పెద్ద వ్రతాన్ని స్వీకరించాడు కనుక తండ్రి దానికి సంతోషించి ఒక వరాన్ని ఇచ్చాడు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడే నువ్వు మరణిస్తావు, ఇచ్చా మరణం. తండ్రి పెద్దవాడైనా కూడా వివాహం చేసుకోవడం కోసం ఒక స్త్రీని, జాలర్లు మత్స్యకారులు ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడం కోసం తను ఈ వ్రతం తీసుకున్నాడు కనుక భీష్ముడు అతనికి తండ్రి వరం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ బాణాల శయ్య పైన ఉన్నా కూడా భీష్ముడు ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదిలేయడానికి అతనికి అంటే అతనికి ఆ శక్తి ఉందన్నమాట, ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయగలడు. కాబట్టి వేచి ఉన్నాడు. ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు, ఇక్కడ పాండవులు అందరూ కలిసి ఈ భీష్ముడి దగ్గరికి వస్తారన్నమాట. ఇంకా మనం దీని నుంచి ఏ ముఖ్యమైన విషయం ఏమిటంటే, దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భౌతిక సంసారం నుండి వెళ్ళిపోవాల్సిందే. మనకి బంధువులు లేదా సంపద ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే అనేది కూడా ఈ యొక్క ఘట్టం అనేది మనకు గుర్తు చేస్తుంది. ఎందువల్లంటే భీష్ముడు పెద్ద గొప్ప విలుకాడులాగా భీష్ముడికి తిరుగులేదు నిజానికి. భీష్ముడే లేకపోతే అర్జునుడిని ఎప్పుడో పాండవులందరినీ కూడా చంపేయగల శక్తి ఉంది భీష్ముడి దగ్గర. అంత శక్తి ఉన్న ఇంకా రాజ్యం పరిపాలించిన రాజ్యంలో ఉన్న ఒక రాజపుత్రుడైన ఎన్ని అయినా కూడా తిరిగి మన ఈ భౌతిక సంసారం వదిలేసి వెళ్ళిపోవాల్సిందే మన శరీరాన్ని కూడా. ఈ విషయం తెలియజేస్తుంది ఈ ఘట్టం. అంటే ఇదంతా కూడా కృష్ణుడి యొక్క ప్రణాళిక అందరికీ తెలియజేయడం కోసం, బద్ధజీవులందరికీ అంటే ఇది దుఃఖాలయం అశాశ్వతమైంది అనేది మనకు తెలియజేయడం కోసం కృష్ణుడి యొక్క ప్రణాళిక అనమాట ఇదంతా. అంటే భీష్ముడు ఈ విధంగా అంపశయ్య మీద ఉండడం, తిరిగి అతను విష్ణు సహస్రనామాలు చదవడం, ఇంకా విద్యుత్ ధర్మాల గురించి పాండవులందరికీ బోధించడం అనేది. అంటే ఇక్కడే కాకుండా భాగవతంలో అనేక ప్రదేశాల్లో వాళ్ళ యొక్క అంటే అనేక మంది ముఖ్యంగా రాజులు మరియు బ్రాహ్మణులు వాళ్ళ యొక్క జీవితాలను మనం చూస్తాం భాగవతం. వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాల్లో అనేకమైన పనులు చేసి చివరిగా అనేక బోధనలు ఉంటాయి వాళ్ళ ద్వారా, లేదా భగవంతుడు వాళ్ళకి బోధించడం, వాళ్ళు ఇతరులకు బోధించడం, వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు నేర్చుకున్నది అనేది అదే భాగవతం మొత్తం ఉండేది కూడా. అంటే జీవితం భౌతిక సంసారంలో ఉన్న జీవితం అనేది తుచ్చమైంది, ఇదంతా కూడా తాత్కాలికమైంది, కానీ మనం వాటి కోసమే పరితపిస్తూ ఉన్నాం, అవన్నీ శాశ్వతమైనవి కావు అనేది వాళ్ళు అనేక మంది పిలుడు కర్దమముని ఇంకా ఎంతోమంది మైత్రేయుడు విదురుడు వీళ్ళందరూ కూడా చాలామంది జడభరతుడు అజామిలుడు తన యొక్క జీవితంలో అజామిలుడు బ్రాహ్మణుడు ఏం జరిగింది చివరికి ఏది తనతో తీసుకెళ్ళలేకపోతున్నాడు. ఆ విధంగా అంటే వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడాను ఎంత అనుభవించినా ఎంత భోగించినా ఎంత గొప్ప రాజులైన పరీక్షితుడు వీళ్ళందరూ కూడా ఏమి చెప్తున్నారంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం. ఇంకా కృష్ణుడు అంత్యకాలేచే మామేవ స్మరణ్ ముక్త కలేవరం అని చెప్తున్నారు. అంత్యకాలంలో నిన్ను స్మరించాలి. కాబట్టి మనం భీష్ముడికి ఉన్నటువంటి అవకాశం మనకు లేదు, ఇచ్చా మరణం అనేది లేదు. మనం ఎప్పుడైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించవచ్చు. కాబట్టి మనం ఆ క్షణంలో మనం కృష్ణుడు గుర్తు తెచ్చుకోవచ్చండి, అది భీష్ముడికి ఉంది. అలా అవకాశం ఉన్న భీష్ముడు ఎప్పుడు కూడాను ఇంకా నాకు మోక్షం అనేది చాలా సులభం భీష్ముడికి. ఎందువలనంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించవచ్చు, మరణించే సమయంలో కృష్ణుడు తెలుసుకొని వైకుంఠం వెళ్ళచ్చు. కానీ అలానే జీవితాంతం కూడాను ఎటువంటి అంటే ఇంద్రియ భోగంలో నిమగ్నం అవ్వలేదు. కేవలం దుర్యోధనుడి పక్షాన ఉండడం వల్ల అటువైపు యుద్ధం చేశాడే కానీ ఇంద్రియ భోగంలో ఎప్పుడు కూడా నిమగ్నం అవ్వాలి జీవితాంతం భీష్ముడు. అంటే ఒక రాజుగా ఉన్నప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తున్నాం, రాజుగా ఉన్నప్పుడు అనేక విలాసాలు కూడా చేయొచ్చు, కానీ అయినా అవన్నీ ఏమి చేయలేదు. సాధారణమైన ఒక రాజులాగానే ఉన్నాడు వాళ్ళతో. కానీ మనకి అటువంటి అవకాశం లేదు. మనం అంటే ఇచ్చామరణం అనేది లేదు, మనం ఎప్పుడు పోతామో మనకే తెలియదు. కాబట్టి ఈ విషయం నుంచి మనం ఇది గుర్తుంచుకోవాలి ఎప్పుడు. అందువల్లనే మనం తీవ్రమైన భక్తి చేయాలి. తీవ్రమైన భక్తి యోగైన యజేత పురుషపరం, అంటే తీవ్ర భక్తి చేస్తేనే కృష్ణుని మనం గుర్తుంచుకోగలం. అంత్యకాలం అంత్యకాలంలో మనం కృష్ణుని గుర్తుంచుకోగలం అంటే మనం ఏదో సాధన చేస్తే మనం గుర్తుంచుకోము. మనం ఏదైతే ఈ ప్రయత్నం చేస్తున్నామో అది కృష్ణుని చూసి కృష్ణుడు మనకి గుర్తుండే విధంగా చేస్తాడు అంత్యకాలం. అంతేగాని మన సొంత శక్తి ద్వారా మనం గుర్తుంచుకోలేము. ఇప్పుడు ఏదైతే ప్రయత్నం ఉంది కదా, ఇప్పటి వరకు మరణించే సమయం వరకు మన జీవితంలో అనేకమైన చేస్తున్నాం, ఆ ప్రయత్నం ఆ కార్యాలన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నాం అనేది కృష్ణుడు చూసి దాని ప్రకారం మనకి ఆ స్మరణ, భగవంతుడి యొక్క స్మరణ అనేది అంత్యకాలంలో మనకి ఇస్తాడు. ఇంకా ఇక్కడ ఈ ఘట్టంలో భీష్ముడిని కూడా, భీష్ముడు ఎంత గొప్పవాడు అనేది కూడా కృష్ణుడు అందరికీ తెలియజేయడానికి ఈ సన్నివేశాన్ని ఏర్పాటు చేశాడు. ఎందువలన అనేక మంది ఎవరైతే మిగిలి ఉన్న పాండవులు ఇతరులు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఎవరి ద్వారా వింటున్నారు, భీష్ముడి ద్వారా వింటున్నారు ఈ జ్ఞానాన్ని. అంటే భీష్ముడు సాధారణమైన రాజే కాదు, అతని గొప్ప భక్తుడు కూడా అనేది కూడా కృష్ణుడు అందరికీ తెలియజేయాలని కృష్ణుడు యొక్క ఆలోచన అన్నమాట. అంటే దీనివల్ల ఏమైంది, భీష్మ పితామహుడు మహాజనుల్లో ఒకడు భీష్ముడు. మహాజనుల్లో 12 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే భక్తి మార్గంలో భగవంతుడిని చేరుకోవాలి, భగవంతుని ప్రేమను పొందాలి అనుకునే వాళ్ళు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా వాళ్ళకి ఈ మహాజనులు ఆదర్శప్రాయులు. భీష్ముడు, శుకుడు, ప్రహ్లాదుడు, జనక మహారాజు, బలి మహారాజు, నారద, బ్రహ్మ, శివుడు, వీళ్ళందరూ ఇంకా ఉన్నారు, కపిల, వీళ్ళందరూ మహాజనులు అనమాట. వాళ్ళ యొక్క జీవితం, వాళ్ళు ఏ విధంగా భగవంతుడిని ఆరాధిస్తున్నారు, భగవంతుడిని కైంకర్యం సేవ చేస్తున్నారు అనేది ఎవరైతే భక్తి మార్గంలో తిరిగి వెళ్ళి తిరిగి మన యొక్క సేవని సహజసిద్ధమైన స్థితిని మనం పొందాలి, భగవంతుడి సేవలో ఉండే స్థితిని అని అనుకుంటారో వాళ్ళందరికీ వీళ్ళు మహాజనులు. కాబట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి చాటడానికి కృష్ణుడు ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇంకా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆదరాన్ని, గౌరవాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు భీష్ముడికి. వాళ్ళందరూ కూడా భీష్ముడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి భీష్ముడికి ప్రణామం చేయడం, అతను చాలా గొప్ప, అతని యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తున్నారు ఇక్కడ. ఆ విధంగా కృష్ణుడు ఏర్పాటు చేశాడు. ఎందువల్లంటే కృష్ణుడు ఎప్పుడు కూడాను తన యొక్క భక్తుల్ని కీర్తించాలని అనుకుంటూ ఉంటాడు, భక్తులు కృష్ణుడిని కీర్తించాలనుకుంటూ ఉంటారు. ఇక్కడ రెండు జరుగుతున్నాయి. ఎలాగా, భీష్ముడు విద్యుత్ ధర్మాలని, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ కూడా భీష్ముడు చెప్తూ ఉన్నాడు, అంటే కృష్ణుడిని కీర్తిస్తున్నాడు. నేరుగా కృష్ణుడే స్వయంగా తన ఎదుట ఉన్నాడు కాబట్టి కృష్ణుడిని కీర్తిస్తున్నాడు. ధర్మాలు అంటే ఏంటి, విద్యుత్ ధర్మాలు ఇవన్నీ కూడా ఎందుకు, కృష్ణుడిని చేరుకోవడం కోసం, కృష్ణ ప్రేమను పొందడం కోసమే ఉన్నాయి ఇవన్నీ. అది భీష్ముడు చేస్తున్నాడు. మరి కృష్ణుడు ఎలాగా మరి భక్తుడిని కీర్తిస్తున్నాడు అంటే, ఈ సన్నివేశాన్ని, ఘట్టాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భీష్ముడు ఎంతో గొప్పవాడు, భీష్ముడు సాధారణమైన వాడు కాదు అని కృష్ణుడు తన యొక్క భక్తుడిని లోకమంతా కీర్తించే విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఇది ఎప్పుడు పోటాపోటీకి జరుగుతూ ఉంటుంది. ఏమిటంటే భక్తుడు భగవంతుడిని కీర్తించడం, భగవంతుడు కృష్ణుడు తన యొక్క భక్తుల్ని కీర్తించాలనుకోవడం, భక్తుల సేవ చేయాలనుకోవడం. ఎవరిని, శుద్ధ భక్తుల్ని, మనలాంటి వాళ్ళని కాదు, మనమంతా ఇంద్రియ భోగంలో మునిగి ఉన్నవాళ్ళం. శుద్ధ భక్తుల్ని కృష్ణుడు కీర్తించాలనుకుంటూ ఉంటాడు, వాళ్ళకి సేవ చేయాలనుకుంటూ ఉంటాడు. ఎందువలనంటే ఆ శుద్ధ భక్తికి తిరిగి తాను ఏమి ఇవ్వలేడన్నమాట, అంటే దానికి బందీ అయిపోతాడు. తదా ప్రేమ భక్తి బద్ధం అని మనం దామోదరాష్ట్రం, ఆ ప్రేమకి బద్ధుడైపోతాడు. ఇంకా అక్కడ అందుకే గోపికలకు కూడా వాళ్ళ యొక్క శుద్ధ భక్తిని చూసి, మీరు చాలా శుద్ధ భక్తి చేస్తున్నారు, అంత సేవ చేస్తున్నారు, దానికి నేను తిరిగి ఏమి ఇవ్వలేను, మీ సేవతోనే మీరు సంతృప్తి పడండి, ఇంకా నేనేమి ఇవ్వలేను, ఆ సేవే మీకు తిరిగి నేను ఇచ్చే బహుమానం, అలాగా అనుకొని మీరు ఉండడమే కానీ ఇంకా నేనేమి ఇవ్వలేను నా దగ్గర, అంత విలువైన సేవ చేస్తున్నారని గోపికలు కూడా చెప్తూ ఉంటాడు కృష్ణుడు చెప్పాడు. కాబట్టి మనం ఈ ఘట్టం నుంచి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఇదంతా కూడా తాత్కాలికమైంది అని. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుంటాం అప్పుడు విద్యాహంకారం అనేది రాదు. లేదంటే ఇది నేను, నా భార్య, నా పిల్లలు, నా సంతానం, నా దేశం, నా లోకం, నా ఊరు, ఇదే చేతనంలో మనం ఉంటాం. ఇది నిరంతరం మనం గుర్తుంచుకుంటేనే ఇది అంటే భక్తి చేయడానికి భగవంతుడు సేవ చేయడానికి ఒక ప్రేరణ అన్నమాట. ఏమిటి ఇది? శాశ్వతమైనది కాదు, కానీ మనం ఎందుకు దీనిలో తాతహలాడడం ఈ భౌతిక సంసారంలో అనే ఆలోచన ఉంటే మనకి ప్రేరణ అనమాట అదే భక్తి చేయడానికి, భగవంతుడు సేవ చేయడానికి. మొదట్లో మనకి ప్రేరణ అవసరం, ఏదో ఒకటి మనల్ని నెట్టాలన్నమాట భక్తి చేయడానికి, కొన్ని కారణాలు చూపించాలి. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత వాళ్ళకి సహజంగానే భగవంతుడి సేవ చేయాలనే రుచి వస్తుంది భక్తులు. కాబట్టి మనం ఇటువంటి సన్నివేశాలను మనం గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇంకా కుంతీదేవి ప్రార్థనలో కూడా మనం చూసామేమిటి, విపద సంతు అంటే కష్టాలు ఇస్తే కష్టాలు ఇవ్వండి నేను ఇంకా మిమ్మల్ని గుర్తించుకుంటాను. అదేవిధంగా మనకి భక్తుడి జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా మనం భగవంతుడిని స్మరిస్తాం, భగవంతుడిని గుర్తించుకుంటాం. కానీ ఉన్నతమైన శుద్ధ భక్తులు వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్న కష్టాలు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడిని స్మరిస్తారు, భగవంతుడి సేవలోనే ఎప్పుడు ఉండడానికి ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళు నిరుత్సాహం లేదా ఉత్సాహం లేకపోవడం అనేది ఎప్పుడు జరగదు, మనకి జరిగింది. ఎందుకంటే మనకి అనర్థాలు ఉన్నాయి, అనేకమైన ఇంద్రియ వస్తువుల పట్ల ఆకర్షణ ఉంది మనకి. కాబట్టి మనకి ఇటువంటి ప్రేరణ అవసరం, ఇటువంటి విషయాలు గుర్తుంచుకోవడం అవసరం అని. కానీ ఉన్నతమైన భక్తులకు శుద్ధ భక్తులకు అవన్నీ అవసరం లేదు, సహజంగా వాళ్ళు భగవంతుడు సేవ చేస్తూ ఉంటారు. హరే కృష్ణ. ఇక్కడ మహాజనులు 12 మంది అంటే 12 మందే కాదు, ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే వాళ్ళని అనుసరిస్తూ శుద్ధ భక్తులు అయినారు వాళ్ళు కూడా మహాజనులే. ఉదాహరణకి ప్రభుపాదుల వారు ఉన్నారు, ప్రభుపాదుల వారు కూడా మహాజనుల కింద చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ప్రభుపాద మహాజనులు 12 మందిని ఆచరించి ఆయన కూడా అలానే ఉన్నారు కదా, ఆయన కూడా భగవంతుడి సేవలోనే నిరంతరం నిమగ్నం అవుతుంది. కానీ ముఖ్యంగా చెప్పుకునే వీళ్ళు 12 మంది.
గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జై శ్రీ ప్రభుపాద కి.